యుగసంధి యొక్క ఈ రెండు నెలలలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్ లేక ఎంఎస్సి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోలార్ కాన్షియస్నెస్ మాస్టర్స్ డిగ్రీ అన్నప్పుడు ఎస్ అపాస్ట్రఫీఎస్ ఉంటుంది, మాస్టర్స్ అన్నప్పుడు ప్లూరల్ తర్వాతది, మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. మాస్టర్స్ అన్నది ప్లూరల్ రెండోది. అంటే గురువుల చేతనత్వంలో పరిపూర్ణ జ్ఞానము సంపాదించుట. ఈ పరిపూర్ణ జ్ఞానమును సంపాదించడానికి ప్రతి జంతువు యొక్క శరీర నిర్మాణములో ఒక విశేషమైనటువంటి ప్రజ్ఞ మనకి కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. కొన్ని జంతువులు గురువులు వాటి చేతనత్వములను ఎలా ఉపయోగించుకుంటారు, దానిని మనం అవగాహన చేసుకుని ఆ ప్రాణులను మనము కూడా అలా ఉపయోగించుకోగలిగితే, గురువుల యొక్క చేతనత్వం యొక్క విశాలత్వం మనకి బోధపడుతుంది. మూడు ప్రాణుల శరీరాలు గురువుల చేతనత్వానికి చాలా ఉపయోగపడతాయి. అవి ఆవులు, గుర్రములు, ఏనుగులు. ఇవి కాకుండా లేళ్ళు, నెమలి, సర్పములు. కానీ ముఖ్యంగా ఈ మూడు ప్రాణులు ఆవులు, గుర్రములు, ఏనుగులు. షిర్డీ సాయి యొక్క జీవిత విధానములో గుర్రము ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆయనకు ఎవరో తీసుకొచ్చి ఒక గుర్రం ఇస్తాడు. అంతేకాకుండా షిర్డీ సాయి చరిత్ర యొక్క ఓపెనింగ్ సీన్, షిర్డీ సాయి తన అవతార ప్రాకట్యమును చూపించటానికి చాందిని అనేటటువంటి ఒక గుర్రము, బిజ్లీ అనేటటువంటి ఒక గుర్రము, విద్యుత్ సౌదామిని, అత విద్యుత్ అన్నా బిజ్లీ అన్నా ఒకటే. అంచేత గురుచేతనత్వాలలో ఓ చిన్న సంఘటనతో, ఒక చిన్న జంతువుతో ఆయన ఓపెనింగ్ చేస్తాడు తన అవతార ప్రాకృత్యాన్ని, గుర్రముతో. ఇంకో సింబాలిజం కూడా మీకు అర్థం చేసుకోగలిగితే, కలికి అవతారం కూడా గుర్రము మీద నుంచే దిగి వస్తుంది అని. చాలా లింకులు ఉన్నాయి, దాన్ని అవగాహన చేసుకోవాలి. అందువల్ల మన యొక్క ఆశ్రమం యొక్క ఉత్తర ప్రవేశ ద్వారంలో కూడా ఏడు గుర్రాలు చిత్రీకరింపబడతాయి. సూర్యుడు యొక్క వర్ణనలో కూడా ఆ సప్తాశ్వరథమారూఢం ముంచేత అశ్వము అనేటటువంటి మానసిక స్థితి ముందు రావాలి మనకి. ఏంటి అశ్వము యొక్క మానసిక స్థితి? నిరంతర గతిశీలత, హార్స్ పవర్, శక్తి. అశ్వము అనేటటువంటి పదానికి సంస్కృతంలో ఇంకో అర్థం కూడా ఉంది. శ్వ అంటే నిన్న అనే అర్థం ఉంది, రేపు అనే కూడా అర్థం ఉంది. నిన్న రేపు అనే భావన లేకుండా జీవించగలుగుట, అంటే వర్తమానములోనే జీవించగలుగుట అనేది ఆధ్యాత్మిక చరిత్ర యొక్క, ఆధ్యాత్మిక విద్యా విధానము యొక్క, పరావిద్య యొక్క ఆధారము. గమనము అనేది వర్తమానంలోనే జరుగుతుంది, గతిశీలత అనేది వర్తమానములోనే జరుగుతుంది. ఏ క్షణములో మనము పాస్ట్ ఫ్యూచర్ భూత భవిష్యముల గురించి ఆలోచిస్తూ ఉంటామో ఆ క్షణాలు వర్తమానంలో నాశనమైపోతాయి. అంటే ఏంటి, వర్తమానములో ఆ క్షణాలను మనము ఉపయోగించుకోలేము. అందువల్ల లాభాలాభవు జయాజయవు వీటిని మర్చిపో అన్నాడు. ఇంకేంటే నువ్వు దాని గురించి ఆలోచించిన మరుక్షణమే ఆలోచన ఆలోచించిన క్షణాలన్నీ కూడా వ్యర్థమే. కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా తే సంగో స్వకర్మణి. భూత భవిష్య ములు లెక్కలోకి తీసుకోకపోతే ఎలా పనిచేస్తాం అది మనిషి ప్రశ్నించేది. మీ జీవితానికి ఆధారమైనటువంటి అనేక సంఘటనలు మీకు తెలియకుండానే జరుగుతున్నాయి అనేది ఋషుల యొక్క జవాబు. శ్వాసను పీల్చుకుంటున్నావు, శ్వాసను వదిలేస్తున్నావు, నీకెప్పుడో ముక్కుకి జలుబు చేస్తే తప్ప, ఊపిరి ఆడకపోతే తప్ప అసలు ఊపిరి గురించి నీకు ఆలోచనే రాదు. ఏదైనా ఒక ఇంద్రియము సమానంగా పనిచేయకపోతేనే అసలు ఆ ఇంద్రియం ఉన్నది అని మీకు గుర్తొస్తుంది, లేకపోతే గుర్తురాదు. పంటి నొప్పి వస్తే పన్నుంది అని గుర్తొస్తుంది మీకు, లేకపోతే మీకు తెలుస్తుందా మీకు పన్నుందని ఎప్పుడైనా గుర్తొచ్చిందా? కన్నులతో ఎన్ని పనులు చేస్తారో మీరు, కన్ను లేకపోతే 99% జీవితం లేదు. కానీ మీకు ఎన్నిసార్లు గుర్తుంటుంది మీకు కన్ను అంటూ ఒకటి ఉందని? ఎప్పుడైనా ఇసరేణువు పడితేనో, ఎప్పుడైనా కాస్త కంటికి ఇన్ఫెక్షన్ వస్తేనో అమ్మో కన్నుంది, లేకపోతే కన్నుని మనం ఓవర్ యూస్ చేస్తున్నావా అండర్ యూస్ చేస్తున్నావా? మరి కన్నును మీరు నిరంతరము ఉపయోగించుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటున్నామని మీకు ఏ విధంగా తెలియటం లేదు? అంటే ఇంచేత మీకు తెలియటం లేదు దాన్ని ఉపయోగించుకుంటున్నామని, అబ్స్ట్రాక్ట్ కావటం లేదు, ఏ విధమైనటువంటి అవరోధము మీకు రావటం లేదు. అంచేత మీకు ఏ విషయం మీదైనా ఆలోచనలు వచ్చాయంటే అర్థం ఏంటనమాట, మీకు అవరోధాలు వచ్చాయన్నమాట. లేకపోతే దాని గురించి మీకు ఆలోచన రాదు. అంచేత మీరు ఆలోచిస్తూనే ఉన్నారనుకోండి, అంటే మీకు అవరోధాలే ఉంటాయన్నమాట. అంచేత అవరోధాలు లేనటువంటి జీవితం మీరు జీవించాలి అంటే మీరు నిరంతరము గతిశీలతతో ఉండాలి. మాతే సంగో స్వకర్మణి, అకర్మణత్యములో పని చేయకుండా ఉండటంలో కూడా నీకు ఉత్సాహం ఉండకూడదు. ఉత్సాహం ఉండకూడదు అంటాడు, పని చేయకుండా ఉండటంలో. మనకు ఎంత ఎక్కువ పని చేయకుండా ఉంటే అంత మనం చాలా గొప్పవాళ్ళం, పనిచేసేవాళ్ళని విక్రిస్తాం. ఆఫీసెస్ లో అక్కడ చాలా గబ్బర్ వాళ్ళందరూ చేయకపోతే నీకెందుకయ్యా పని? ఏమవుతారు, అనుకున్న వాళ్ళు అంటున్న వాళ్ళు ఇద్దరూ నాశనం అయిపోతారు. వాళ్ళకి తెలియకపోవచ్చు, అది వేరే విషయం. జరిగేది అంతేగా. హార్స్ పవర్ అశ్వము యొక్క శక్తి అంటే గతి యొక్క శక్తి, వర్తమానము యొక్క శక్తి గమనించుట అనేది గురువుల యొక్క జీవితంలో మనం మొట్టమొదట అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఏమి చేస్తున్నావో అది చేయి, రేపు ఏం చేయబోతున్నావో దాని గురించి ఆలోచించకు. నిన్న ఏ తప్పులు జరిగాయో దాని గురించి ఆలోచించకు, ఆలోచించకు అంటున్నావు, దాని నుంచి నేర్చుకోకు అన్నావా? ఆలోచించకు అంటే తప్పైపోయింది మాస్టర్. 2 సంవత్సరాలు నేను పశ్చాత్తాపడుతున్నాను, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయి, నువ్వు పశ్చాత్తాపడటం ఎందుకు? ఆలోచించకు అంటలో అర్థం నేర్చుకోకు అనా? అంచేత షిర్దీ సాయిబాబా చరిత్రలో అశ్వము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంచేత అక్కడ మనం ఏం నేర్చుకోవాలి? షిర్దీ సాయిబాబా చరిత్ర గుర్రము మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి అవతారము ఏం తెలుపుతోంది మనకి? ఈ రోజు జీవించు, సాయంత్రం అయ్యేసరికి మర్చిపో. 500 రూపాయలు 600 రూపాయలు ఆ కాలంలో పంచిపెట్టేశాడు. మళ్ళా నెక్స్ట్ డేకి ఏం లేదు ఆయన దగ్గర. హర్దిన్ నయాజన్, హర్ రాత్ నెయ్యి మౌత్, ప్రతిరోజు కొత్త జన్మే, ప్రతిరోజు కొత్త మృత్యువే అనేది ఆచరించి చూపించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎక్కడ గుర్తిస్తున్నాం? అంచేత ఆ సాధనకి ఆధారంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పడిచేది ఏంటంటే, మీరు ఫ్రిడ్జ్లో ఏం దాచకండి, కనీసం మిగిలిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే కొంచెం సాహసం చేసి బయటకు వెళ్లి రోడ్డు మీదకి పెట్టేయండి. ఎవరికైనా జంతువులే పెట్టండి, పోని మనుషులు తినండి. ఎవరూ అప్పుకపోతే రోడ్డు మీద పారేయండి, ఎవరో తింటారు. మీరు మళ్ళా గడ్డి తింటాం ఎందుకు? మిగిలిపోయిందని ఏం తిన్నాను? ఫస్ట్ పాయింట్, మీ ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ గా ఉన్నదో మీరు అంత శిర్డీ సాయి భక్తులు అని అర్థం చేసుకోండి. ఎక్సెప్ట్ పాలు తప్ప మిగతా అదేది ఫ్రిడ్జ్ లో ఉంచకండి, పెరుగు కూడా ఉంచకండి. చెప్పింది చేస్తే చేసుకోండి, అది నేను చేయగలిగేది ఉంది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా ఇంకా నేను చేసేది ఏముంది? తూర్పు దుక్కు ఎక్కడుందా అని ఒకసారి అడుగుతూ ఉంటాను నేను. దణం పెడస్త కూడా వదిలిపోతుంది. చెప్పింది చెప్పినట్టు చేయలేకపోతే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ముందుకెళ్ళలేరు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటే మీకెందుకు? మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు. అశ్వము అన్నా సూర్యోపాసన అన్నా ఒకటే. అందుకే సూర్యుణ్ణి సప్తాశ్వరథమారూఢం. అంచేత అశ్వచేతనత్వము సూర్యచేతనత్వము ఒకటే అవుతుంది. 7 గుర్రముల యొక్క శక్తి, అంచేత ఏ రోజు సూర్యుడు ఆ రోజే ఉదయిస్తారు, ఏ రోజు సూర్యుడు ఆ రోజే అస్తమిస్తాడు. సౌభాగ్య సూర్యోదయముతో పాటు అస్తమిస్తున్నటువంటి సూర్యుడితో మీ చేతనత్వము అస్తమించకుండా ఉండుట అనేది అమరత్వము. అమరత్వము మృత్యువుని గెలిచేటటువంటి చేతనత్వము. అంచేత గెలుపు ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడక్కడ గుర్రము మీద స్వారీ నేర్చుకోవాల్సి వచ్చేది పూర్వకాలంలో. ఆ గుర్రముల యొక్క చేతనత్వముతో ఏకీకృతమైనటువంటి వ్యక్తి వీరుడు అని పిలువబడేవాడు. ఒక గుర్రము కాకుండా 4 గుర్రములు పూర్చినటువంటి రథాన్ని నడిపించగలిగి బాణాలు వేయగలుగుతున్నటువంటి వ్యక్తిని ఆ రథములోంచి మహారథుడు అని పిలిచేవారు. అతిరథ మహారథుడు. ఇదంతా గుర్రము యొక్క చేతనత్వముతోనే లింక్ అయ్యింది. అంచేత ఆ గుర్రము యొక్క చేతనత్వాన్ని అర్థం చేసుకోండి. ఏంటి గుర్రం యొక్క చేతనత్వం తెలిపేది? నిరంతరము గతిశీలత, రేపటికి ఏమీ ఉంచుకోకుండా ఉండుట. అంటే ఫ్రిడ్జ్ ని పాలుకి మాత్రమే, లేకపోతే చల్లటి నీటికి మాత్రమే ఉపయోగించుకునుట. అంతగాడికి ఫ్రిజ్ కొంటే ఎందుకు మాస్టర్? కరెక్టే, ఫ్రిజ్ కొనకండి, అమ్మేయండి, నాకేమీ అభ్యంతరం లేదు, అదే తెలివైన పని కూడా. కానీ అంతకంటే ఎక్కువ ఫ్రిజ్లను ఉంచకండి. నేను ఉదాహరణ చెప్పాను కదా, మా గురువుగారు దాన్ని ఏమనేవారు అంతే, ఇంచేత చెప్పాగా చాలాసార్లు ఫ్రెష్ కూరలు తీసుకొచ్చి పడేస్తాం, అందులోంచి 7 రోజుల పాత కూరలు వండుకుంటాం. అది ఉంటే మీరు చేసేటటువంటి ఘనకార్యాలు అదే. 7 రోజుల పాత కూరలు వండుకుంటున్నాం అంటే అర్థం ఏంటనమాట, ఒకరోజు వెనక్కి వెళ్ళిపోవటం లేదు మీరు. మీ యొక్క ఆహారము 7 రోజుల పాత ఆహారము తింటూ నిత్య నూతనమైనటువంటి మనస్సు మీకు ఎలా లభించును? లభించదు, లభించదు. ఆహారం వల్లే మనస్సు ఏర్పడుతుంది. ఫాస్ట్ ఫుడ్స్ ఫారెన్ కంట్రీస్ లో, ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి, అప్పటికప్పుడు తినేసి వెళ్ళిపోవటం. అప్పటికప్పుడు వాడు తయారు చేస్తాడు, అప్పటికప్పుడు వాడు తినేస్తాడు. దానిలో ఉన్నటువంటి ఆ ప్రాచీనతను అగ్ని ద్వారా పోగొట్టుకుంటారు, వేడి ద్వారా. వాళ్ల కర్మ సరే, వాళ్ళని అలా తినేవండి, మనం అలా తినాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంచేత ఆహారములో నిత్య నూతనత్వం ఉంటే తప్ప మనస్సులో నిత్య నూతనత్వం రాదు. కనుక 3 గంటలు దాటిన తర్వాత చేయబడినటువంటి వస్తువుని తిరిగి తినకూడదు అనేది మీరు అశ్వ సాంప్రదాయములో, దానినే అశ్విని సూక్తములు అంటాం. మూడు గంటల తర్వాత అగ్ని సంపర్కంలోకి వచ్చినటువంటి ఆహారమును మీరు తినకపోతే అది అమృతాహారమే. అసలు అగ్ని సంపర్కంలోని రానటువంటి ఆహారం మీరు తినగలిగితే చాలా మంచిది, అపక్వాహారము అది వేరే విషయం. ఇంచేత డైరెక్ట్ సూర్యకిరణములు మాత్రమే అందులో ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే అగ్ని యొక్క లక్షణాలు అందులోకి చేర్చబడుతున్నాయి. అశ్వము గురించి ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్పాను కదా, మొట్టమొదట మీరు సాహసం చేసి ఇవాళ ఫ్రిజ్ను ఖాళీ చేయండి. ఫ్రిజ్ను ఖాళీ చేశాక మళ్ళా నింపబాకండి దాన్ని మంచినీళ్ళకి తప్ప, చల్లటి నీళ్ళకి ప్లస్ పాలు, ఇంకా ఏది ఫ్రిజ్లో ఉండకూడదు. రెండోది ఏం చెప్పాను, 3 గంటల తర్వాత ఉడికించబట్టినటువంటి ఆహారం ఇంకోళ్ళకి పెట్టేయచ్చు. మీరు మీరే తినాలని రూల్ ఎక్కడుంది? మీరు వండుకున్నది. మా ఫ్రెండ్ ఒకతను ఫారెన్కి వెళ్ళాడు అమెరికాకి, ఒకే రుచిగల సాంబారు వాళ్ళ కోడలు పెట్టిందిట. తెలుసా రామకృష్ణ ఎలా పెట్టిందో అన్నాడు. నేను వారం రోజులు ఉన్నాను, మొదటి రోజున పెట్టిన సాంబారే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ మళ్లీ నాకు వేసింది. నువ్వు తప్పు చెప్పేవయ్యా, ఒకే రుచి ఎలా వస్తుంది, దానికి రుచి మారుతుందిలే అన్నా నేను. ఆయన బాధ అయింది. అలా వద్దు. 3 గంటలు అయిపోయిన తర్వాత ఆ ఆహారాన్ని ఇతరులకి ఇచ్చేయండి. మీరు తినొద్దు. సాధకులైనటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి ఈ నిర్ణయాలను అమలులో పెట్టుకోండి. కనీసం ఎన్నాళ్ళు మాస్టారు జీవితాంతం నేను చెప్తూ ఉంటాను, పోనీలండి, మీరు చేయలేకపోతే 2 నెలలు. నా రూల్స్ అన్ని జీవితాంతమే, ఏది పెట్టుకున్నా జీవితాంతమే. అశ్వము తర్వాత రెండవ ప్రాణి ఏనుగ. ఏనుగ స్థిరత్వానికి బలానికి ప్రతీక, ఇంటెలిజెన్స్కి కూడా ప్రతీక. జంతువులన్నింటిలోనూ కూడా చాలా తెలివైనటువంటి జంతువు ఏనుగు అని ఒక ప్రతీతి. ఇంచేత స్థిరత్వము, సాహసము, బలము, వీటికి ప్రతీక ఏనుగ. కానీ బలము, ఈ సాహసము, ఈ స్థిరత్వము, ఈ తెలివి మనస్సు యొక్క అధీనంలో ఉండాలి. కనుక మనస్సు యొక్క అధిదేవత ఇంద్రుడు కనుక ఇంద్రుడి యొక్క వాహనము ఏనుగైంది. చేత రెండవది ఇది నీ యొక్క బలము, నీ యొక్క సాహసము, నీ యొక్క తెలివి ఏనుగ వలె విశాలముగా శరీరం ఏనుగ వలె పెంచి మిగతావి కంటే అది శరీరం గురించి అక్కడ మనం మాట్లాడటం లేదు. ఈ విద్య అంతా కూడా చేతనత్వ విజ్ఞానము, ద కాన్షియస్నెస్. సమృద్ధికి ప్రతీక ఏనుగ, హిందీలో మరి సామెత ఉంది, తెలుగులో మరి దానికి దీటుగా ఏ సామెత ఉందో కానీ ఏనుగ బతికున్నా చచ్చినా ఉందా ఏమంటారు, అంతేనా ఉందా లేదా, నేను ఎప్పుడు విన్నా వెయ్య అంతేనా. హిందీలో ఉన్న సామెత ఏంటంటే సవాలాక్, ఆ రోజుల్లో సవాలాక్ అంటే 125,000. అంటే ఏమిటి, సిద్ధి సాయి లాంటి వాళ్ళు బతికి ఉన్నా చచ్చినా ఒకే విలువ కలిగి ఉంటారు కదా, అలాంటి జీవిత విధానం. చచ్చినా బతికినా వాళ్ళు అమరులే. అంచేత ఏనుగు యొక్క చేతనత్వము ఆ చేతనత్వ స్థాయికి ఎదుగు నువ్వు అంటే ఏంటి, నువ్వు ఒక విశేషమైనటువంటి చేతనత్వ స్థాయికి ఎదగగలిగితే నీ యొక్క చేతనత్వము అనేక మందికి ఆ స్థాయికి ఎదిగే ప్రేరణ ఇస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి జీవితం అంటే మన జీవితము ఖచ్చితముగా ఏదో ఒక విషయములో అయినా కనీసము ఇతరులకు మార్గదర్శకముగా అవ్వాలి. అది ఏనుగు యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఏనుగు యొక్క అహంకారములో విఘ్నములను పోగొట్టేటటువంటి విశేషమైనటువంటి శక్తి ఉంది. అందువల్ల పూర్వకాలపు రాజులు వాళ్ళు నిద్ర లేస్తూ ఆ శబ్దములు వినాలని వాళ్ళ పడుకునే స్థలానికి చాలా దగ్గరగా గజశాల ఉండేది. ఈనాడు మనము అభివృద్ధి చెందాం కనుక అఘీంకారం వినటానికి ఏనుగుల్ని పెట్టుకోక్కర్లే, టేప్ చేసుకున్నా చాలు. నేను చాలాసార్లు ఇక్కడే అలాగే అమలాపురంలో కూడా అడిగినట్టు గుర్తు మనుషుల్ని, ఈ ఏనుగు యొక్క శబ్దములు ఎక్కడైనా టేప్ అయి ఉంటే వాటిని మనం ఉపయోగించేసుకోవచ్చు అని. చూడండి ఎప్పుడు వస్తుందో. చేత ఆ ఏనుగుల యొక్క శబ్దము అవరోధాన్ని తొలగిస్తుంది కనుక వినాయకుడి యొక్క తలను ఏనుగుతో పోలుస్తాం మనం. నిజంగా వినాయకుడి యొక్క తల ఏనుగులాగా ఉంటుందా ఉండదా దాని గురించి మనం పట్టించుకోవాలి. ఇట్ ఇస్ ఎ సింబాలిజం. వాడు సింహం లాంటి వాడు అని వాడు నిజంగా సింహంలాగా ఉంటే బాగుండేది కదా, భయపడతామేమో కూడా, లేకపోతే మ్యూజియంలో పెడతాం, చూసారా వాడు సింహంలాగా ఉన్నాడు మనిషి అయినా అని. సింహం లాంటి వాడు అంటే చేతనత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే ఆ ఏనుగు యొక్క చేతనత్వము విఘ్నాలను పోగొడుతుంది. అలాంటి వాడికి అవరోధాలు ఉండవు, అసలు విఘ్న నాశన స్థితి. అనేక విఘ్నాలను డబ్బు పోగొట్టేస్తుంది. అందం లేదు, చదువు లేదు, అది లేదు, ఇది లేదు, డబ్బుంది, ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. క్యారెక్టర్ లేదు, ఏమీ లేదు, వాడు పరమ దొంగ, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, కానీ డబ్బుంది. ప్రైమ్ మినిస్టర్లు వాడు మీటింగ్కి వెళ్తారు, వాడు ఇంట్లో పార్టీలకు వెళ్తారు, జరుగుతుంది అదే కదా. హాజీ మస్తాను లాంటి వాళ్ళ పార్టీలకి ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళి అటెండ్ అవుతున్నారు, మనం అందరం చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు స్మగ్లర్స్ అంటూ ఉంటున్నాం. ఇంతకీ గందరగోళం ఎక్కడొచ్చింది అంటే ఏనుగు అక్కడ ఉంది కనుక, సమృద్ధి అక్కడ ఉంది కనుక వాడేం చేసినా చెల్లు. సమృద్ధి లేదు కనుక నువ్వు ఎంత తెలివైన వాడివైనా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఏనుగు యొక్క ఆ లక్షణాన్ని అర్థం చేసుకోండి. విఘ్న నాశకమైనటువంటి స్థితి మన మూలాధార చక్రంలో రెండు వైపుల నుంచి ఆ విఘ్ననాశక శక్తి పైకి లేస్తూనే ఉంటుంది. అందుకే మూలాధార చక్రంలో ఏనుగు యొక్క బొమ్మను కూడా వేస్తూ ఉంటాం వాహనముగా. అది తూర్పు దిశలో ఇంద్రుడి యొక్క వాహనముగా మనము స్థల ప్రదక్షిణలు చెప్పుకుంటూ ఉంటాం. అందువలన ఏనుగు యొక్క చేతనత్వాన్ని మనం ఉపయోగించుకోవటానికి, ఆ విఘ్నములు పోగొట్టుకోవటానికి, చేసుకోవటానికి మనము వినాయకుడికి శిరస్సుని ఏనుగుగా పెట్టేస్తే, మనం ఏ పని చేసినా ముందు ఆ ఏనుగు యొక్క చేతనత్వముతో మన చేతనత్వము కలిపి జీవించగలిగితే విఘ్నములు ఉండవు కదా అని ఋషులు ఆ చేతనత్వ సింబాలిజం అలా డెవలప్ చేశారు. వాళ్ళ విజ్ఞానం ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది మనకి. అందువల్ల సాయి గీత సత్య సాయి యొక్క సమృద్ధికి కారణము ఏనుగు చేతనత్వముతో తన చేతనత్వమును కలుపుట. ఇవి రెండు మనం అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు. ఇవి కూడా సూర్యకిరణాల నుంచే లభిస్తాయి మనకి. ఏనుగు వలె రూపుదాల్చిన శరీర నిర్మాణము సూర్యకిరణములే అని చెప్పుకున్నాం కదా. ప్రకృతిలో మనకు లభించేటటువంటి ప్రతిదీ కూడా సూర్యకిరణములే. హైడ్రోజన్ పరమాణువు దగ్గర నుంచి మనకి దృష్టిగోచరమయ్యేటటువంటి అనేక అనేక గెలాక్సీస్, పాలపుంతలు, ఇవంతా కూడా సూర్యకిరణాలు. ఈ సూర్యకిరణాలు కాకపోతే ఇంకో సూర్యకిరణాలు, అనేక సూర్యులు ఉన్నారు ప్రపంచంలో. అన్ని కూడా ఆ సూర్యకిరణాల యొక్క సమూహాలే. అది మర్చిపోకండి. మళ్ళా ఏనుగు ఎక్కడుంది, ఏనుగు వేరు సూర్యకిరణాలు వేరు అని కాదు. సూర్యకిరణాలలోంచి మీరు ఈ ప్రాణులను వేరు చేసుకోవాలి, ఈ ప్రాణుల యొక్క చేతనత్వాన్ని వేరు చేసుకోవాలి. చేత షిరిడీ సాయి అశ్వమి యొక్క చేతనత్వానికి ప్రాముఖ్యత ఇస్తే, సత్యసాయి అందువలన గజారోహణము అనేటటువంటి సన్మానము చాలా అద్భుతమైనటువంటి సన్మానము. ఏంటో మర్చిపోతాం అవి. కానీ మనకి ఇంత విజ్ఞానము డెవలప్ అయిపోయినా ఇప్పటికీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు కానీ వెళ్తే గుర్రబండిలోనే వెళ్ళాలి, మళ్ళీ కత్తులే పట్టుకోవాలి. ఆ చేతనత్వం యొక్క విజ్ఞానం పోదు. అవి నాశనం కాదు. మనం ఎంత వాటిని పోగొట్టుకోవాలనుకున్నా ట్యాంకుల మీద తీసుకెళ్లొచ్చు కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ని తీసుకెళ్ళాం. అశ్వములే చేతనత్వం. అది నువ్వు పోవాలన్నా పోదది. ఎరుపు ఎరుపే, నలుపు నలుపే. అంచేత అవి అంతే. దాన్ని అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే అద్భుతంగా ఉంటుంది. అంచేత ఏ రోజుకు ఆ రోజు జీవించేటటువంటి వ్యక్తి ధనికుడు కాలేడుగా. అంచేత ఉన్న ధనాన్నంతా ఖర్చు చేసేస్తాడు కనుక ఆ రోజుల్లో రోజుకు 500-600 ఖర్చు పెట్టేవాడు కోటీశ్వరుడేగా. అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే ఏనుగు వచ్చేస్తుందో ధనము యొక్క ప్రాదుర్భావము సత్సాయి బాబా యొక్క చేతనత్వంలో మనకి ఆ పెరుగుదల కనిపిస్తుంది. అనంతమైనటువంటి వైభవం. కానీ షిరిడీ సాయి యొక్క ఏ రోజుకు ఆ రోజు జీవించే విధానములోనూ సత్యసాయి యొక్క వైభవములోనూ తేడా బహిర్గతమైనదే. అంతర్గతంగా ఆ చేతనత్వాలు ఒకటే అని వాళ్లే చెప్పుకుంటున్నారుగా. షిరిడీ సాయి మీరు అలా చేసుకోండి. ఎవరున్నారు? గజ తురగ వాహనములు. తురగ అంటే గుర్రము. ఈ రెండు వాహనాలు తర్వాత మూడవ ప్రాణి గురించి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అది ఆవులు, గో. ఆ విధంగా మనం ఆవులను ఉపయోగించుకుంటే మరి ఈ ఆశ్రమం ఏమవుతుందో తెలీదు. ఒక గుర్రము ఒక ఏనుగుతో అది అలా అవుతే 5 ఆవులతో ఇది ఎలా పెరగాలి? మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ చేతనత్వ స్థాయిల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ చేతనత్వము రెండు విశేషమైనటువంటి చేతనత్వాలకు ఆధారము. ఒకటి కృష్ణుడు. ఆవు లేకుండా పాపం ఆయన నుంచోలేడు. ఆవు లేకుండా కృష్ణుడు ఉండడు. ఇంకోడు దత్తాత్రేయుడు. ఆయన పాపం ఆవు లేకుండా ఉండలేడు. ఆ చేతనత్వాలు. అంచేత గో యొక్క చేతనత్వము ఏ విధంగా అవుతే ఏనుగు, అశ్వమి యొక్క చేతనత్వాల యొక్క ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అశ్వము శక్తి చంచలత్వము, ఏనుగు జ్ఞానము సమృద్ధి. అలాగే ఆవు యొక్క చేతనత్వాన్ని ఒకే మాటలో చెప్పుకోవాలి అంటే పవిత్రత. పవిత్రత అది ఎక్కడ ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. మనకి పవిత్రత ఇప్పుడు అక్కర్లేదు కనుక ఆవు ఆవు పాలు మనకి రుచించటం లేదు, గేదెలు వస్తున్నాయి, దున్నపోతుల యొక్క స్త్రీలింగమేగా దున్నపోతులు అన్నమాట. ఏం పడినా చెక్కుచేత స్థిరత్వం అది వేరే వద్దవి ఆ పవిత్రత. కానీ ఆ గేదె ఆ దున్నపోతు యొక్క లక్షణం ఏంటంటే యముడు యొక్క లక్షణం. దున్నపోతు మీద ఎక్కువస్తాడు కదా యమధర్మరాజు అనేదో పాట కూడా పాడుతుంది ఇప్పుడు. దున్నపోతు మీద ఎక్కువస్తాడు అందులో అంటే ఏమిటి అక్కడ దున్నపోతు అంటే మృత్యువు యొక్క లక్షణం. చేత గేదె పాలు మిమ్మల్ని ఎటుతోస్తాయి మీ మనస్సుని మృత్యువు వైపు తోస్తాయి. గేదె పాలు మానేస్తాం, మీరు మానేస్తారా మానరా అసలు ఆ చేతనత్వ విజ్ఞానమే మీకు లేనప్పుడు అదంతా ఒకటే. ఇదంతా ఎప్పుడు అంటే మీకు ఆ చేతనత్వం యొక్క విజ్ఞానము డెవలప్ అవుతే ఇవి పనిచేస్తాయి. అంచేత హాయిగా గేదె పాలు తాగండి, ఏ యముడు మీ దగ్గరికి రాడు. మనం దున్నపోతులమో ఆ చేతనత్వ స్థాయికి కావాల్సి వచ్చినప్పుడు ఇది చాలా అవసరం అవుతుంది, చాలా అవసరం అవుతుంది. ఆ సైన్స్ చదువుతున్నప్పుడు అవసరం. అంచేత పవిత్రత ఆవు మనకి నేర్పేటటువంటి మొట్టమొదటి ప్రాథమికమైనటువంటి సూత్రం ఏమిటి అంటే పవిత్రత. ఆ పవిత్రత లేకుండా మీరు ఏ విధమైనటువంటి ఈ కాలంలో ధార్మిక కృత్యము ఋషుల కాలములో నిత్య జీవిత కృత్యాలు చేయలేవు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా ఎస్ మరే పుండరీకాక్షం. ఆ పుండరీకాక్షుడు ఆవు మీద ఆధారపడి ఉంటాడు. పుండరీకాక్షుడు అంటే విష్ణువే కృష్ణుడే. ఆ పవిత్రత ఆవు యొక్క పవిత్రత నిర్మలత్వము, ఆవు యొక్క నిర్మలత్వము యొక్క పరాకాష్ఠ భారతీయ ఆయుర్వేద చరిత్రలో ఎలా చెప్తుంది అంటే గోపంచకాలు బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొడతాయి. అంటే ఆవు యొక్క మలమూత్రములు కూడా బ్రహ్మహత్య లాంటి పాతకాన్ని పోగొడతాయి. ఎంత అద్భుతమైనటువంటి ఆ ప్రాణం, మనం అలా పరీక్షించాం ఏమి ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ నుంచి ఉపయోగించుకోమని చెప్పబోతున్నాను నేను, అందుకే ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఏ విధమైనటువంటి జ్ఞాన సముపార్జనకైనా మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఉపాసన. కంప్యూటర్ని నేర్చుకోవాలి అంటే ఎక్కడుండాలి, కంప్యూటర్ ఉండాలి. కానీ అనేక కంప్యూటర్ కోర్సులు నడుపుతూ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్స్ తప్ప మిగతా అన్నీ ఉంటాయి. భలే ఎడ్యుకేషన్ వ్యవస్థ అండి, ప్రాక్టికల్స్ ఎక్కడ ఉండవు. పిలానీలోనే కావాల్సిన, పిలానీ తెలుసు కదా మీకు, చాలా అద్భుతమైనటువంటి సెంటర్ అని. అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు పాపం నాకు పరిచయం అయ్యారు. పాపం అనేది విద్యార్థులను అంటలేదు, పిలానీని అంటున్నా నేను. అక్కడ కంప్యూటర్ కోర్సుల్లో అక్కడ కూడా కావాల్సిన కంప్యూటర్స్ లేవు, పోటీ అన్నమాట విద్యార్థులకి రాత్రి పగలు. ఆధునిక విజ్ఞానం యొక్క గందరగోళం ఇది. ఉపాసన పోయింది జ్ఞాన సముపార్జనకి. ఏ జ్ఞానము మీకు కావాలో ఆ విషయము, ఆ వస్తువులు లేకపోతే ఆ యంత్రాలు లేకపోతే అవి మీకు దగ్గరుండాలి. మీరు వాటిని ఉపాసన చేయాలంటే వాటి దగ్గర కూర్చోవాలి. దగ్గర కూర్చుని ఏం చేయాలి, కంప్యూటర్ దగ్గర కూర్చుంటే వచ్చిస్తున్న కంప్యూటర్ ఆవు దగ్గర కూర్చుంటే రాదు. ఆవు యొక్క చేతనత్వముతో మీ చేతనత్వం కలపాలి. ఎంతలా కలిపాలి, దత్తాత్రేయుడు శ్రీకృష్ణుడు వాళ్ల యొక్క ఆవుల్ని ఉపయోగించుకునే విధానాన్ని మీరు గమనించండి. చేతులు అవి ఎలా పెట్టారు, అంచేత మీరు కూడా అలా పోజు పెట్టి నుంచుందనుకోండి ఆవు దగ్గర, మేము ఫోటో తీసేస్తాం సరిపోతుంది, ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏమిటి అంటే, మనము చేతులతో ఒక పదం వాడుతుంటాం, మోచేతి ఏంటో మరి, అది మోచేతి నీళ్ళేంటి, మాటలు వాడతాం ఏమి తెలియదు, చేతనత్వం యొక్క పదముల యొక్క పదార్థములు. ఇటు దత్తాత్రేయుడు ఇటు శ్రీకృష్ణుడు యొక్క మోచేతులు వాటి మూపును తగులుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఋషుల యొక్క ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు బొమ్మల్లో గీసి పారేశారు. సింబాలిజం. కాళ్ళు కూడా మంటపడతాడు, దాన్ని త్రిభంగి అంటాం, అంటే మూడు అంకర్లు. కృష్ణుడు యొక్క నుల్చునేటటువంటి విధానంలో మూడు అంకర్లు వస్తాయి. దత్తాత్రేయుడులోనే వస్తాయి పాపమే. కానీ ఆ విషయం తెలియక చాలా మంది శిల్పులు ఆ వంకర్లు తయారు కరెక్ట్ చేయబోతారనమాట. పాపం మీరు కరెక్ట్ చేయక్కర్లే, ఋషులకు ఆ మాత్రం తెలుసు, పూర్వకాలపు వాళ్ళకి తెలుసు. కాళ్ళ యొక్క వీళ్ళ యొక్క పొజిషనింగ్ కూడా మారుతుంది. కుడి చెయ్యి ఎడం చెయ్యి యొక్క పొజిషనింగ్ చేత మీరు ఆ గోశాలలో అలా నుంచున్నారు అనుకోండి, అక్కడ దారిలో పోయే వాళ్ళంతా మీరే కృష్ణుడు అనుకుని మీకు నమస్కారాలు పెట్టేయచ్చు. కానీ కృష్ణ చేతనత్వానికి ఆవులకి చాలా దగ్గర సంబంధం ఉంది, అందుకు చెప్పేది. ఎన్ని ఆవులలో, ఒక ఆవులో కాదు, ఆవుల మందలో కృష్ణ చేతనత్వము తన పరాకాష్ఠ చెందుతుంది. అంచేత కృష్ణ చేతనత్వం వికసించాలి అంటే ఆవుల మందలో ఉండి వెన్న ఆవు పాలు తింటూ ఉండాలి. వెన్న ఆవు పాలు తినేస్తాం, ఉత్తినే తింటే సరిపోదు. కనుక ఎప్పుడైతే మీ మానసిక స్థితులలో ఆ పవిత్రత పోయిందో ఆవులు కూడా లభించుట లేదు. ఎప్పుడైతే ఆ పవిత్రత వచ్చిందో ఆవులు వచ్చేస్తున్నాయి ఆ స్థలానికి. చేతనతో మార్చుకుంటే చాలు, అది అద్భుతమైనటువంటి విధానం. మీరేం చేయక్కర్లే, ఒక చోట కూర్చోండి పర్వాలే. మీ చేతనత్వం మారిపోతే పరిస్థితులు మారిపోతాయి. చేతనత్వం దేంతో మారుతుంది? పదములతో మారుతుంది. ఉత్సాహవర్ధమైనటువంటి పదములు మీకు ఇస్తే మీ చేతనత్వం ఉత్సాహంగా ఉంటుంది. మిమ్మల్ని నిరాశపరిచేటటువంటి మాటలు మీరు వింటూ ఉంటే మీ చేతనత్వము తిన్నదీతుంది. అంచేత మళ్ళీ చేతనత్వం దేని మీద ఆధారపడి ఉంటుంది? పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మొట్టమొదట మనము ఆవు యొక్క చేతనత్వాన్ని అభివృద్ధి చెందటానికి ఆవు యొక్క సూక్తముతో గోశాలలో యజ్ఞం చేస్తాం. మరి ఇవాళ సాయంత్రానికి అది రెడీ అవుతే మొదలెడదురు గాని, కానీ ఈసారి కాస్త జాగ్రత్తగా తయారు చేద్దాం గోశాల నుంచి. వాటము అది మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా వాటం పెడతామే, తాటాకు చూసుకోండి కాస్త. మాకు ఎందుకు చెప్తాం, మాస్టారీ తెలీదా? తెలీదు. అంచేత మీకు దృష్టిలో పడింది అనుకోండి, ఇది కరెక్టే లేదని చెప్పండి 10 సార్లు. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అన్ని చూసుకోగలరా ఒకే వ్యక్తి? ఇది కరెక్ట్గా లేదు అంటే కరెక్ట్ చేద్దాం. అన్ని రకాలుగా, భౌతికంగా, వాస్తుగా, మీకు తెలిసింది మీరు చెప్తూ ఉండండి. ఆ సామూహికత ఆవుల మంద యొక్క లక్షణము. ఆ సామూహికత ఎప్పుడైతే వస్తుందో పర్వతాన్ని కూడా ఎత్తివేయవచ్చు చిటికని వేలుతో. చేత ఇంద్రుణ్ణి నేను పూజించను, ఐరావతాన్ని నేను పూజించను, ఆవులనే పూజిస్తాను అన్నాడు. గోపూజే గోవర్ధన పర్వతం ఎత్తడం అంటే, మరి అది చేయమంటున్నా నేను ఇక్కడ ఆవుని తెచ్చిపెట్టినందుకు. ఆ చేతనత్వంలో మార్పు తెచ్చుకోండి. ఎక్కువ కాలము వాటి దగ్గర గడపండి. ఎలా? సేవ చేస్తూ. ఇంకోడెవడో పని చేస్తే నేను స్టైల్ గా వచ్చి దాని మీద ఇలా చేపెట్టి నుంచి ఫోటో తీయించుకుంటాను. సేవ చేసిన వాడి చేతనత్వం గ్యారంటీగా మారుతుంది. వాడికి తెలియకపోవచ్చు, అది వేరే విషయం. ఆ సేవ ఇంకోటి కూడా చెప్పాను కదా, ఆవు యొక్క పవిత్రత ఏమిటి అంటే ఆవు పేడ ఆవు యొక్క మూత్రము, గోమూత్రము కూడా అనేక వ్యాధులకి పరమ ఔషధంగా పనిచేస్తాయి. మిగతా జంతువుల యొక్క మలమూత్రాలు మలమూత్రాలే, అసహించుకోవాల్సినవే. కానీ ఆవుతో సకల రోగ నివారణగా పనిచేస్తుంది. పంచగవ్యము. అందులో గురుదేవుల యొక్క ఆహారం ఏంటి? ఆవు యొక్క మలమే. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆహారం ఆవు యొక్క మలమే కదా. పేడే తిన్నాడు ఆయన. ఎలా తెలుసు కదా మీకు, గో సంస్కారిత ఆహారం. ఆ ఆవు యొక్క మలమూత్రములలోనే అంత అద్భుతమైనటువంటి చేతనత్వం ఉంటే, అవధూతుల యొక్క మలమూత్రాలలో కూడా ఆ చేతనత్వం యొక్క స్థాయి మనం చూస్తాం కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆవు సేవలోనే. ఆవు యొక్క మలమూత్రములలో అవధూతల చరిత్రలో మనం చదివేటటువంటి మలమూత్రముల యొక్క సామర్థ్యము ఉన్నది. అవి మనం ఇంట్లో పోయించుకుంటే, అందువల్లే గృహప్రవేశం నాడు ఆవు ఉత్సాహ పేడ పోయించుకుంటాం ఇంటికి తీసుకొచ్చి, ఇంటి చుట్టూ తిప్పుదాం వాటిని. నాశనం అయిపోయింది ఆ చేతనత్వ విజ్ఞానం. నాశనం అయిపోయింది అనుకుంటే బాధపడితే లాభం ఏంటి? మీరు చేసి చూపించండి. అందువల్ల గోసేవ యొక్క అద్భుతమైనటువంటి ఫలితము రఘువంశములో దిలీపం అనేటటువంటి రాజు గోసేవ చేస్తాడు వశిష్ఠుడి యొక్క దాన్ని బట్టి. ఆ విధానాన్ని మనం ఇక్కడ అవలంబించుకుందాం. ఆ గోసేవ యొక్క మార్గదర్శకులుగా అక్కడ ఒక యజ్ఞకుండం వేసుకుంటాం మనం. గోసూక్తముల యొక్క ఆహుతులు వేస్తూ ఆ ఐదు ఆవులు, ఇంకా ఆవుల మంద ఎంత అవుతుందో మనం నాకు తెలియదు, అది ఏ విధంగా డెవలప్ అవుతుందో. ఇట్ ఆల్ డిపెండ్స్. ఆ గోసేవలో తుడవటం, రాత్రిళ్ళు ఆవు పక్కనే పడుకునుట చేద్దాం మనం. గోసేవలో భాగంగా ఏంటి? వాటికి స్నానం చేయించుట. మనం చేయించలేకపోవచ్చు. దాని తర్వాత వాటిని తిప్పుకుని రావుట. మనం తీసుకెళ్ళకపోతే తిప్పగలిగే వాళ్ళని పెట్టుకుంటాం, కానీ వాళ్ళతో పాటు మీరు వెళ్ళాలి. ఈ సేవ చేస్తున్నవాడు వాడికి మేము డబ్బు ఇచ్చేస్తాం మాస్టారు, డబ్బు ఇవ్వాల్సిందే వాడికి. అయినా మీరు కూడా వాడితో పాటు వెళ్ళాల్సిందే. ఆ రోజు అయ్యాడంటే ఆ గోసేవలో దానికి ఆహారం పెట్టడం కూడా సేవే కదా. కానీ ఆహారం మీరు తీసుకురావటం బదులు ఇక్కడే ఉంటే ఆహారానికి అయ్యేటువంటి ఖర్చు, ఆహారాన్ని మీ చేతులతో పెట్టడం, కానీ ఒక 24 అవర్స్ దాంతో గడపండి. ఆవు యొక్క సాహచర్యంలో మినిమం 24 అవర్స్. కానీ సుపర్ణ సూక్తములో 52 వారాలు గడపమంటాడు. ఆవుతో ఒక సంవత్సరం పాటు గడిపితే ఇంద్రపదవి లభిస్తుంది. ఇంద్రపదవి లభిస్తుంది అంటే అర్థం ఏంటంటే మీ మనస్సు ఎంత పవిత్రం అయిపోతుంది అంటే మీ మనస్సు ఇంద్రులాగా మారిపోతుంది. ఒక సంవత్సరంతో రకరకాలైనటువంటి ఆవులతో చేయగలిగేటటువంటి సాధనలు ఉన్నాయి. ఆవుకి మురళీ గానానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మురళీ గానము అన్నా వజ్రము అన్నా వెన్నుపూస అన్నా ఒకటే. అంచేత వెన్నుపూస సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే గో సేవలో గ్యారంటీగా నయమైపోతాయని ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది. కానీ ముఖ్యముగా గో అనేటటువంటి పదము వాక్కు కూడా సంబంధించినటువంటి పదము. వాక్ శుద్ధి. గో సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క వాక్ ఏమవుతే అది జరుగుతుంది. వాడు ఏమంటే అది జరుగుతుంది. కానీ మరి ఆవు దగ్గర ఉండి వాడు ఏమంటే అది జరుగుతుంది అంటే ఆవు దగ్గర ఉంటే పవిత్రత కూడా వస్తుంది కనుక ఇతరులకి హాని కలిగజేసేటటువంటి మాట వాడు అనలేడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులే ఉన్నారు కనుక ఆవులు లేవు. కానీ అలాంటి వాతావరణం నిర్మిద్దాం అనుకున్న చోట ఆవులు ఆటోమేటిక్ గా ప్రవేశిస్తాయి. మీకు ఉదాహరణ కనిపిస్తోంది కదా, ఉన్నాయి కదా. ఇంకా వాటిని మీరు డెవలప్ చేయండి, ఉపయోగించుకోండి. ఈ 3 చేతనత్వ స్థాయిల్ని మనము కలిపి ఉపయోగించుకోవాలి. అంచేత అశ్వము, ఆవులు, గుర్రములు తరచు శ్రీ సూక్తంలో మనకి వినిపిస్తూ ఉంటాయి. గావో దాశోష్మాన్ విందేయం పురుషాన అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవీం ఉపహవే శ్రీర్మాదేవి. ఆ శ్రీ సూక్తంలో చెప్పినటువంటి ఆ 3 చేతనత్వ స్థాయిలలో మనము నిరంతరము ఎదుగుతూ ఈ నగరములో ఈ సమృద్ధి పోకుండా ఉండుగాక అని పొద్దున్న మనం చేస్తూ ఉంటాం. ఏ నగరములో? శరీరము అనేటటువంటి అయోధ్య నగరములో. పొద్దున్న చదివేటటువంటి మంత్రములో విద్యుత్ సౌదామిని యథా ముందు త్వం అగ్ని త్వం వరుణ త్వం కుబేర అని అంతా చెప్పుకుంటూ ఏమంటాడు, నా నగరములో యావత్ సూర్య దివాకరం, యావత్ చంద్ర దివాకరం, చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు కూడా ఈ శరీరములో నువ్వు నివసించు తల్లి. ఆ లక్ష్మి యొక్క వరదానముతో పాటు పవిత్రత యొక్క వరదానము మనందరికీ కూడా అతి త్వరలో లభించాలి ఈ రెండు నెలలలో అని కోరుకుంటూ ఓ